మొదటి సమూయేలు 1వ అధ్యాయము. సమూయేలు జననం. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయ్యము సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయిము గోత్రం వాడు. ఎల్కానాకు 2 భార్యలు. ఒకామె హన్నా, 2వది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు. హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానా సిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికి, బలులు అర్పించడానికి ప్రతి సంవత్సరం తన ఊరి నుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హోప్నీ, ఫినేహాసు అనే 2 యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఎల్కానా బలి అర్పించే సమయంలో అతని భార్య పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు భాగం ఇస్తూ వచ్చాడు. అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం. గనుక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు 2 భాగాలు ఇస్తుండేవాడు. యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడం వల్ల ఆమె సవతి పెనిన్నా ఆమెను విసిగిస్తూ కోపం పుట్టిస్తూ ఉండేది. ఎల్కానా ప్రతి సంవత్సరమూ అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చెయ్యకుండా ఏడుస్తూ ఉండేది. ఆమె భర్త ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? 10 మంది కొడుకుల కన్నా నేను నీకు ఎక్కువ కాదా అని ఆమెతో చెబుతూ ఉండేవాడు. వారు సిలోహులో భోజనం ముగించుకుని తరువాత హన్నా లేచినప్పుడు యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న కుర్చీపై కూర్చుని ఉన్నాడు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఒక ప్రమాణం చేస్తూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన బాధని చూసి నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలునైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగళకత్తి తగలనియ్యను అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు. ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు. అతడామెతో, ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు? ద్రాక్షామద్యం ఇక చాలించు అన్నాడు. అందుకు హన్నా, ప్రభూ, అది కాదు. నేను మనసులో దుఃఖంతో నిండి ఉన్నాను. నేను ద్రాక్షారసం గాని మరి ఏ మద్యము గాని తీసుకోలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఒలకబోస్తూ ఉన్నాను. నీ సేవకురాలైన నన్ను చెడ్డదానిగా అనుకోవద్దు. మితిమీరిన దిగులు, ఆందోళనల వల్ల నాలో నేను చెప్పుకుంటున్నాను అని జవాబిచ్చింది. అప్పుడు ఏలీ, నువ్వు క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడు గాక అని ఆమెతో చెప్పాడు. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను ఈ విషయంలో కృప పొందుతాను అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తూ అప్పటి నుండి విచారంగా ఉండడం మానుకుంది. తరువాత వారు ఉదయాన్నే త్వరగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రమాల్లోని తమ ఇంటికి వచ్చారు. అప్పుడు ఎల్కానా తన భార్య హన్నాను కూడినప్పుడు యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. హన్నా గర్భం ధరించి రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని, నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలును హన్నా ప్రతిష్ఠించడం. ఎల్కానా అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి 7 అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు. అయితే హన్నా, బిడ్డ పాలు మానే వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్లీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు. అప్పుడు ఆమె భర్త ఎల్కానా, నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకు రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానే వరకు అతన్ని పెంచుతూ ఉంది. పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసివాడిగా ఉన్నప్పుడే ఆమె అతన్ని ఎత్తుకుని 3 ఏళ్ల కోడెదూడ తూమెడు పిండి ద్రాక్షారసం తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరానికి వచ్చింది. వారు ఒక కోడెను వధించి పిల్లవాణ్ణి ఏలీ దగ్గరికి తీసుకువచ్చారు. అప్పుడామె అతనితో ఇలా చెప్పింది, ప్రభూ, నా ప్రభూ జీవం తోడు, నీ దగ్గర నిలబడి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. యెహోవాను నేను వేడుకున్నది ఆయన నాకు అనుగ్రహించాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయినవాడు అని చెప్పింది. ఎల్కానా అతని కుటుంబము అక్కడే యెహోవాను ఆరాధించారు. 2 సమూయేలు 2వ అధ్యాయము. హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది, యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది, నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను, యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు, నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు, మన దేవుడు లాంటి ఆశ్రయం ఎక్కడా లేదు. యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది, మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే, కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు, అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు. పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు, తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు, తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు, ఆకలి వేసినవారు కడుపు నిండా తింటారు. గొడ్రాలు 7 పిల్లలను కంటుంది, ఎక్కువ మంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది. మనుషులను సజీవులుగాను మృతులుగాను చేసేవాడు యెహోవాయే, పాతాళానికి పంపిస్తూ అక్కడ నుండి రప్పించేవాడు ఆయనే. యెహోవా దరిద్రతను ఐశ్వర్యాన్ని కలుగజేసేవాడు, కుంగిపోయేలా చేసేవాడు, లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కలిసి కూర్చోబెట్టేవాడు, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడు, వారిని మట్టిలో నుండి పైకి ఎత్తేవాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి, ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. తన భక్తుల పాదాలు తొట్రు పడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కుంటారు, బలం వలన ఎవరూ విజయం సాధించలేరు. యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు, పరలోకము నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు, తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు, తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు. తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు. ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు. ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నప్పుడు యాజకుని మనుషులు 3 ముళ్ళు ఉన్న కొంకిని తీసుకువచ్చి డేక్షాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినప్పుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకుంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు. అంతేకాక వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడి వచ్చి బలిపశువును వధించేవాడితో, యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు, ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చి మాంసమే కావాలి అనేవాడు. అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసుకోవచ్చు అని అతనితో చెబితే, వాడు అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం అనేవాడు. అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితిమీరింది. బాల సమూయేలు నారతో నేసిన ఏపోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలిసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది. యెహోవా సన్నిధిలో వేడుకున్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు. యెహోవా హన్నాకు మళ్ళీ సహాయం చేయగా ఆమె మళ్ళీ గర్భం దాల్చి 3 కొడుకులను 2 కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు. ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయము వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు, ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిసాయి. ఇలాంటి పనులు మీరెందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు. మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు? అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు, కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు. బాల సమూయేలు యెహోవాకు మనుషులకు ఇష్టమైనవాడిగా పెరుగుతూ ఉన్నాడు. ఏలీ శిక్షకు సంబంధించిన ప్రవచనం. ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, నీ పూర్వీకులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను. అప్పుడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ ధూపం అర్పించడానికి నాకు యాజకుడిగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతన్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వీకుని ఇంటివారికి ఇచ్చాను. నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోవడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్టమైన భాగాలను మీరే ఉంచుకుంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు. నీ ఇంటివారు, నీ పూర్వీకుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తున్నారని నేను వాగ్దానం చేశాను, కాని ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగుగాక అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టే యెహోవా మాట ఏమిటంటే, నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్ప చేస్తాను, నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను. జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు. నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చెయ్యాలనుకున్న మేలు జరిగిస్తాడు, గాని నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు. నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చెయ్యకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోవడానికి కారణం అవుతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు. నీ 2 కొడుకులైన హోప్నీకి ఫినేహాసుకు ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన. ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు. అయితే నీ ఇంటి వారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బు కోసం, రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవలో ఒక దానిలో నన్ను పెట్టుకో అని అతడిని బతిమాలుకుంటారు. 3 సమూయేలు 3వ అధ్యాయము. సమూయేలుకు యెహోవా పిలుపు. బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరచుగా జరిగేది కాదు. ఆ సమయంలో ఏలీ కంటిచూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు. దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములోని దీపం ఆర్పివేయక ముందే సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు, అయ్యగారు, నేనిక్కడే ఉన్నాను అన్నాడు. ఏలీ దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళి, నన్ను పిలిచావు గదా, వచ్చాను అన్నాడు. ఏలీ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయాడు. యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను అన్నాడు. అందుకు అతడు, బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. అప్పటి వరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు. యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను అన్నప్పుడు యెహోవాయే అతన్ని పిలిచాడని ఏలీ గ్రహించాడు. అతడు, నువ్వు వెళ్ళి పడుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే, యెహోవా నీ దాసుడు వింటున్నాడు, ఏమి చెయ్యాలో చెప్పండి అని చెప్పు అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా సమూయేలు, సమూయేలు అని పిలిచినప్పుడు, సమూయేలు, నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి అన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను, దాన్ని గురించి తెలుసుకున్న వారి చెవులు హోరెత్తుతాయి. ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను, నేనే దాన్ని చెయ్యడం మొదలుపెట్టి ముగిస్తాను. తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు. కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గాని అర్పణ మూలంగా గాని ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను. తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గాని భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో ఏమీ చెప్పలేకపోయాడు. అయితే ఏలీ, సమూయేలు కుమారా అని సమూయేలును పిలిచాడు. అతడు, చిత్తం, నేనిక్కడ ఉన్నాను అన్నాడు. ఏలీ, నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగు చేస్తాడుగాక అనగా, సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ, చెప్పినవాడు యెహోవా, ఆయన దృష్టికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడుగాక అన్నాడు. సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతము నుండి బెహెర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు. షిలోహులో యెహోవా మళ్లీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయ్యింది. మొదటి సమూయేలు 4వ అధ్యాయము. దేవుని మందసం ఫిలిస్తీయులు స్వాధీనం చేసుకోవడం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనేజరులో సమావేశమయ్యారు. ఫిలిస్తీయులు ఆపేకులో ఉన్నారు. ఫిలిస్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే 4,000 మంది మరణించారు. ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా ఈరోజు ఎందుకు మనలను ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము, అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది అన్నారు. కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హోప్ని, ఫినెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లిపోయేలా కేకలు వేశారు. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు. వారు భయపడి దేవుడి శిబిరంలోకి వచ్చాడనుకుని, అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకు దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం అని చెప్పుకున్నారు. ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది సైనికులు చనిపోయారు. శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొప్నీ, ఫినోహాసు ఇద్దరినీ చంపేశారు. ఏలీ మరణం. ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తుకుంటూ చినిగిన బట్టలతో తలంతా దుమ్ము కొట్టుకుపోయి సిలోహుకు వచ్చాడు. అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలవుతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు. ఏలీ ఆ కేకలు విని, ఈ కేకల శబ్దం ఏమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడు ఏలీ వయసు 98 ఏళ్ళు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు. ఆ వ్యక్తి, యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈరోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను అని ఏలీతో చెప్పాడు. ఏలీ, నాయనా, అక్కడ ఏమి జరిగింది అని అడిగాడు. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొప్నీ, ఫినెహాసు అనే నీ ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు అని చెప్పాడు. దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూలకాయుడు. అతడు 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు. నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫినెహాసు భార్య, శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారని, తన మామ భర్త చనిపోయారని విని నొప్పులు ఎక్కువై మోకాల మీద కూలబడి అక్కడే ప్రసవించింది. ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో, భయపడకు, నీకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు, ఏమీ పట్టించుకోలేదు. ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది. శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని ఆమె అంది. 1 సమూయేలు 5వ అధ్యాయము. దేవుని మందసం ఎబెనెజరు అష్డోదులో. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు. వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు. అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు. ఆ తరువాత రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, 2 అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని ముండెం మాత్రం దానికి మిగిలి ఉంది. అందువల్ల ఈ రోజు వరకు దాగోను యాజకులు గాని గుడికి వచ్చేవారు గాని ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు. యెహోవా హస్తం అష్డోదు వారిపై బహుభారంగా ఉంది. అష్డోదులో దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు. అష్డోదు ప్రజలు జరిగింది చూసి, ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే ఆయన హస్తం మన మీద, మన దేవుడి దాగోను మీద తీవ్రంగా ఉంది అని చెప్పుకున్నారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం అని అడిగారు. అందుకు పెద్దలు, ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడ నుండి గాతు పట్టణానికి పంపించండి అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడ నుండి గాతుకు తీసుకువెళ్లారు. వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకుపోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి. వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన ప్రజలను చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు అన్నారు. అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణభయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది. చనిపోకుండా మిగిలిన వారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి. మొదటి సమూయేలు 6వ అధ్యాయము. మందసం ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి రావడం. యెహోవా మందసం 7 నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది. ఫిలిష్తీయులు యాజకులను, శకునం చూసేవారిని పిలిపించి, యెహోవా మందసాన్ని ఏం చేద్దాం, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపడానికి ఏమి చెయ్యాలో చెప్పండి అని అడిగారు. అందుకు వారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు, ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగిపోలేదో తెలుసుకుంటారు అని జవాబిచ్చారు. ఫిలిష్తీయులు, మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి అని వారిని అడగగా వారు, మిమ్ములను మీ పెద్దలను పీడిస్తున్న తెగులు ఒక్కటే, కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం 5 బంగారపు గడ్డల రూపాలు, 5 బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి. కాబట్టి మీకు వచ్చిన గడ్డలకు, భూమిని పాడు చేసే పందికొక్కులకు సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారు చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకు, మీ దేవుళ్లకు, మీ భూమికి కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు. ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకున్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్లనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరు ఒక కొత్త బండి తయారు చేయించి, ఇంతవరకు కాడిమోయని 2 పాడి ఆవులను తెచ్చి బండికి కట్టి, వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి, యెహోవా మందసాన్ని ఆ బండి మీద పెట్టి, పరిహారంగా ఆయనకు చెల్లించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఆ బండి దాని దారిలో వెళ్లేలా వదిలిపెట్టండి. అది బెత్సేమెషుకు వెళ్లే దారిలో ఈ దేశ సరిహద్దును దాటితే ఆయన ఈ గొప్ప కీడు మనకు కలిగించాడని తెలుసుకోవచ్చు. ఆ దారిని వెళ్ళకపోతే ఆయన మనకి ఈ కీడు కలిగించలేదని, మన దురదృష్టం వల్లనే అది మనకు సంభవించిందని గ్రహించాలి అన్నారు. ఆ విధంగా వారు 2 పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి, వాటి దూడలను ఇంట్లో ఉంచి, యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలు, పందికొక్కు రూపాలు ఉన్న ఆ చిన్న పెట్టెను బండి మీద పెట్టారు. ఆ ఆవులు రహదారి వెంబడి సాపీగా వెళ్తూ, రంకెలు వేస్తూ బెత్సేమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బెత్సేమెషు సరిహద్దు వరకు వెళ్లారు. బెత్సేమెషు ప్రజలు పొలంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు. ఆ బండి బెత్సేమెషుకు చెందిన యెహోషువ అనేవాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు. లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందకు దించి ఆ పెద్ద రాతి మీద పెట్టినప్పుడు, ఆ రోజు బెత్సేమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు. ఫిలిష్తీయుల పెద్దలు 5 జరిగినదంతా చూసి అదే రోజున ఎక్రోను చేరుకున్నారు. పరిహార అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమంటే, అష్డోదు, గాజా, అస్కేలోను, గాతు, ఎక్రోను, ఈ 5 పట్టణాల ప్రజల కోసం ఒక్కొక్కటి, ప్రాకారాలు ఉన్న పట్టణాలు, పొలాల్లో ఉండే గ్రామాల వారు, ఫిలిష్తీయుల ఐదుగురు పెద్దల పట్టణాలు అన్నిటి లెక్క ప్రకారం బంగారపు పందికొక్కులను అర్పించారు. యెహోవా మందసాన్ని కిందికి దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. ఇప్పటి వరకూ ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉంది. బెత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 70 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు బెత్షెమెషు ప్రజలు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడ నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో అనుకుని కిర్యత్యారీము ప్రజల దగ్గరికి మనుషులను పంపించి, ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి తీసుకువచ్చారు, మీరు వచ్చి మీ దగ్గరికి దాన్ని తీసుకువెళ్ళండి అని కబురు పంపించారు. మొదటి సమూయేలు 7వ అధ్యాయము. అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు. మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి 20 ఏళ్ళు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు. మిస్పా వద్ద ఇశ్రాయేలీయులు తిరిగి ప్రతిష్ఠించుకోవడం ఫిలిష్తీయుల ఓటమి. సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు, మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపు తిరిగి ఇతర దేవుళ్ళను, అస్తారోతు దేవుళ్ళను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్లించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలుదేవుళ్లను, అస్తారోతు దేవుళ్లను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు. అప్పుడు సమూయేలు, ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి, నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసము ఉండి యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అని సమూయేలును వేడుకున్నారు. సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి ఇశ్రాయేలీయుల తరపున యెహోవాకు ప్రార్థించినప్పుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు. సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదకి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి, ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు అని చెప్పి ఆ రాయికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్లీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకున్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామాలను, వాటిలోని పొలాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది. సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రతి సంవత్సరము అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము. రాజు కోసం ఇశ్రాయేలు ప్రజల కోరిక. సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు. అతని పెద్ద కొడుకు పేరు యోవేలు, రెండవవాడి పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రి వంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని లంచాలు తీసుకుంటూ తీర్పులను తారుమారు చేశారు. ఇశ్రాయేలు పెద్దలంతా కలిసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా విను, నువ్వు ముసలివాడివి, నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు, కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు, అతడు మాకు న్యాయం తీరుస్తాడు అని అతనితో అన్నారు. మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు, ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు, వారు తిరస్కరించింది నిన్ను కాదు, తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు. వారు నన్ను తిరస్కరించి ఇతర దేవుళ్ళను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు. అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి. తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ ఇలా చెప్పాడు, మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరిగెత్తుతారు. అతడు కొందరిని తన సైన్యంలోని 1,000 మందిపై అధికారులుగా, 50 మందిపై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాలు సామానులు తయారు చేయడానికి వారిని పెట్టుకుంటాడు. మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకుంటాడు. మీ పొలాల్లో, ద్రాక్ష తోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ట భాగాన్ని తీసుకుని తన సేవకులకు ఇస్తాడు. మీ పంటలో, ద్రాక్షాపల్లల్లో 10వ వంతు తీసుకుని తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు. మీ స్వంత పనివాళ్ళల్లో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచి వాటిని తీసుకుని తన కోసం ఉంచుకుంటాడు. మీ మందల్లో 10వ భాగం తీసుకుంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు. ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకున్నా, రాజు గురించి ఎంతగా వేడుకున్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు. ఇలా చెప్పినప్పటికీ ప్రజలు సమూయేలు మాట పెడచెవిని పెట్టి, అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకు రాజు కావాలి. ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు. మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు అన్నారు. సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు. అప్పుడు యెహోవా, నీవు వారు మాటలు విని వారికి ఒక రాజును నియమించు అని సమూయేలుకి చెప్పినప్పుడు, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళిపోండి అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. మొదటి సమూయేలు 9వ అధ్యాయము. సమూయేలు సౌలును అభిషేకించడం. బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు, అబీయేలు తండ్రి సేరోరు, సేరోరు తండ్రి బెకోరతు, బెకోరతు తండ్రి ఆఫియా. కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతన్ని మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తైనవాడు. సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినప్పుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి, మన పనివాళ్ళల్లో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు అని చెప్పాడు. అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి సాలిషా దేశములో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు సయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు. అప్పుడు వారు సూపో దేశానికి వచ్చినప్పుడు, మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గుర్చి బాధపడవద్దు, మా నాన్న మన కోసం ఎదురు చూస్తుంటాడు అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు, వాడు ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు. అతడు చాలా గొప్పవాడు. అతడు ఏది చెబితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో. అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం రండి అని చెప్పాడు. అప్పుడు సౌలు, మనం వెళ్ళేటప్పుడు అతనికి ఏమి తీసుకువెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్థాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా. మన దగ్గర ఏం ఉన్నాయి అని తన పనివాణ్ణి అడిగాడు. వాడు సౌలుతో, అయ్యా వినండి, నా దగ్గర పావుతులం వెండి ఉంది. మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇది వరకు ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్ళే సమయంలో మనం దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పుకోవడం పరిపాటి. అప్పుడు సౌలు, నువ్వు చెప్పింది బాగుంది, వెళ్దాం పదా అన్నాడు. వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారు. అందుకు వారు, ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు, తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈరోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈరోజే ఉన్నత స్థలంలో ప్రజలు పక్షంగా బలి అర్పిస్తాడు. మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లకముందే మీరు అతన్ని కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకు ప్రజలు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతన్ని కలుసుకోవడానికి ఇదే సరియైన సమయం అని చెప్పారు. వారు ఊళ్ళోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు. సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు. ఎందుకంటే నా ప్రజల విన్నపం నాకు చేరింది, నేను వారిని పట్టించుకుంటున్నాను. కాబట్టి ఫిలిస్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతన్ని రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను. సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి, ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు అని అతనితో చెప్పాడు. సౌలు పురద్వారములో సమూయేలును కలుసుకుని, దీర్ఘదర్శి ఉండేది ఎక్కడా, దయచేసి నాకు చూపించండి అని అడిగినప్పుడు సమూయేలు సౌలును చూసి, నేనే దీర్ఘదర్శిని, కొండ ప్రాంతానికి వెళ్ళండి. ఈరోజు మీరు నాతో కలిసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను. 3 రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గుర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరిపైన ఉంది? నీపైనా నీ తండ్రి సంతానంపైనే కదా అన్నాడు. అప్పుడు సౌలు, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా, నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా, నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా, నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన 30 మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి వంటవాణ్ణి చూసి, నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా అని చెప్పినప్పుడు ఆ వంటవాడు తొడ ఎముకును దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, చూడు, మనం కలుసుకునే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటి నుంచి దీన్ని ఈ సందర్భానికి నీకోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు. పట్టణ ప్రజలు కొండపై నుండి కిందకి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు. తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు, నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దె మీదికి రా అని సౌలును పిలువగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వస్తుండగా సమూయేలు సౌలుతో, నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసే వరకు నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు. 1 సమూయేలు 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు నూనెబుడ్డి తీసుకుని సౌలు తల మీద నూనె పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు అని ఇంకా ఇలా చెప్పాడు, ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు నువ్వు వెదుకుతున్న గాడిదలు దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మరిచిపోయి నా కొడుకును వెతకడానికి నేనేం చెయ్యాలి అని నీ కోసం బాధపడుతున్నాడు అని చెబుతారు. తరువాత నువ్వు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరికి వెళ్ళే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు. వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి. ఈ విధంగా వెళ్తూ ఫిలిస్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరుతావు. అక్కడ ఊరి దగ్గరకు నువ్వు రాగానే తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలము నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు, యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగివస్తాను. నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏమి చెయ్యాలో చెప్పే వరకు 7 రోజుల పాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి. సౌలు రాజు కావడం. సమూయేలు దగ్గర నుండి వెళ్ళిపోవడానికి బయలుదేరినప్పుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్లు కనబడ్డాయి. వారు ఆ కొండ దగ్గరికి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు. గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలిసి ప్రకటించడం చూసి, కీషు కుమారుడికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతని తండ్రి ఎవరు అని అడిగారు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా అనే సామెత పుట్టింది. తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు. సౌలు చిన్నాన్న అతన్ని, అతని పనివాణ్ణి చూసి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు అతడు, గాడిదలను వెదకాలని వెళ్ళాం, అవి కనబడనప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళాం అని చెప్పాడు. సౌలు చిన్నాన్న, సమూయేలు నీకు ఏం చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు అని అడిగాడు. సౌలు అతనితో, గాడిదలు దొరికాయి అని అతడు చెప్పాడు. గాని రాజ్య పరిపాలన గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకు చెప్పలేదు. తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి మిమ్మల్ని బాధపెట్టిన ప్రజల నుండి విడిపించాను. అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. మా మీద ఒకరిని రాజుగా నియమించు అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినప్పుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది. బెన్యామీను గోత్రం వారి వంశాలు, కూటమి, పేరుల ప్రకారం సమకూర్చినప్పుడు మంత్రియుల వంశం ఏర్పడింది. తరువాత కీషు కుమారుడు సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతనిని వెదగ్గా అతడు కనబడలేదు. అప్పుడు వారు, ఇక్కడికి రావలసిన మనిషి ఇంకెవరైనా ఉన్నారా అని యెహోవా దగ్గర వాకాబు చేసినప్పుడు యెహోవా, అతడు సామానుల్లో దాక్కున్నాడు అని చెప్పాడు. వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నుండి అతన్ని తీసుకువచ్చారు. అతడు సమూహములో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరుల కంటే పైకి ఎత్తైనవాడుగా కనబడ్డాడు. అప్పుడు సమూయేలు, యెహోవా ఏర్పరచుకున్న వాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు అని చెప్పినప్పుడు ఆ ప్రజలంతా ఆనందంతో రాజు చిరకాలం జీవిస్తాడు గాక అంటూ బిగ్గరగా కేకలు వేశారు. తరువాత సమూయేలు రాజ్యపాలనా పద్ధతిని ప్రజలకి వినిపించి ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచాడు. తరువాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్లకు పంపివేశాడు. సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధవీరులు అతని వెంట వెళ్లారు. అసూయపరులు దుష్టులు అయిన కొందరు, ఈ మనిషి మనలను ఏలుతాడా అని చెప్పుకుంటూ అతడిని పట్టించుకోకుండా కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటివాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు. మొదటి సమూయేలు 11వ అధ్యాయము. సౌలు అమ్మోనీయులను ఓడించడం. అమ్మోనీయుడైన నాహోసు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు, మేము నీకు సేవకులుగా ఉంటాం, మాతో ఒప్పందం చేసుకో అని నాహోషును అడిగారు. ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడికళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను అని అమ్మోనీయుడైన నాహాషు యాబేసు పెద్దలతో చెప్పాడు. అందుకు వారు, మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్ముని మేమే నీకు అప్పగించుకుంటాం అన్నారు. ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడ ప్రజలకు ఈ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేశారు. సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ, సౌలు సమూయేలుతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరికి వచ్చారు. అతడు బెజూకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు 300,000 మంది, యూదావారు 30,000 మంది ఉన్నారు. అప్పుడు సౌలు, రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషు వారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు. అప్పుడు యాబేషు వారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు, రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటాం, అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు. తరువాతి రోజు సౌలు ప్రజలను 3 గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనేయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలిసి తప్పించుకోలేకుండా చెదిరిపోయారు. తరువాత ప్రజలు, సౌలు మనలను ఏలుతాడా అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు అని సమూయేలుతో అన్నారు. అందుకు సౌలు, ఈరోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు అన్నాడు. మనం గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం రండి అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు. ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానములో శాంతి బలులు అర్పించి యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు అక్కడ చేరిన ప్రజలంతా సంతోషముతో ఉప్పొంగిపోయారు. మొదటి సమూయేలు 12వ అధ్యాయము. సమూయేలు చివరి ఉపదేశం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు, వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను. మీకు అవసరమైన పనులు మీ రాజు జరిగిస్తాడు. నా తల నెరిసిపోయింది, నేను ముసలివాణ్ణి అయ్యాను. నా కొడుకులు మీ మధ్యలో ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు నేను మీ మధ్య ఉండి మీ పనులు చేస్తూ వచ్చాను. ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకున్నానా, ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధపెట్టానా, న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే యెహోవా ముందు, యెహోవా చేత అభిషేకం పొందిన వాని ముందు నా మీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను. అందుకు ప్రజలు, నువ్వు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు, ఏ విధంగానూ బాధ కలిగించలేదు, ఎవరి దగ్గరా నువ్వు దేనినీ తీసుకోలేదు అని అతనితో చెప్పారు. అతడు, అలాంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని, యెహోవా ఇంకా ఆయన అభిషేకం చేయించిన వాడు కూడా ఈనాడు మీ మీద సాక్షులుగా ఉన్నారు అని చెప్పినప్పుడు, అవును సాక్షులే అని వారంతా జవాబిచ్చారు. సమూయేలు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాడు, మోషేను అహరోనును నాయకులుగా నియమించి మీ పూర్వీకులను ఐగుప్తు దేశము నుండి రప్పించినవాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకు మీ పూర్వీకులకు చేసిన న్యాయమైన ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధానములో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి. యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వీకులు యెహోవాను వేడుకున్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు. అయితే వారు తమ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని హాసోరు సేనాధిపతి సిసేరా చేతికి, ఫిలిస్తీయుల చేతికి, మోయాబురాజు చేతికి అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి హింసించారు. అప్పుడు వారు, మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళను, అస్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాము. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు, నిన్ను మాత్రమే సేవిస్తాం అని యెహోవాను వేడుకున్నారు. యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిక్కులా ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వల్ల మీరు భయం లేకుండా నివసిస్తున్నారు. అయితే అమ్మోనీయుల రాజు నాహోసు మీ పైకి దండెత్తినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సంరక్షకుడుగా ఉన్నప్పటికీ ఆయన వద్దు ఒక రాజు మమ్మల్ని ఏలాలి అని మీరు నన్ను అడిగారు. మీరు ఇష్టపూర్వకంగా నియమించుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ పైన రాజుగా నిర్ణయించాడు. మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు లోబడి మీరు, మిమ్మల్ని పాలించే మీ రాజు, మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి. అలా కాక యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్లు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది. మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి. ఇది గోధుమ పంట కోసే కాలం కదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకునేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకుంటున్నాను. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు. వారు సమూయేలుతో ఇలా అన్నారు, రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటికంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి. అప్పుడు సమూయేలు, ప్రజలతో భయపడవద్దు, మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాని విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ నిండు హృదయముతో ఆయనను సేవించండి. ఆయనను నిర్లక్ష్యం చేయకండి. ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికి మాలినవైనా కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు, అవి నిజంగా బొమ్మలే. యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు. నేను మాత్రం ఇంకా ఎక్కువ ఆసక్తితో మీకోసం ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసిన వాడనవుతాను. ఆయన శ్రేష్టమైన మంచి మార్గం మీకు బోధిస్తాను. ఆయన మీకోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవా పట్ల భయభక్తులు కలిగి కపటము లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం. మీరు చెడ్డ పనులు చేస్తూ ఉన్నట్లయితే మీరు, మీ రాజు నశించిపోతారు.
మొదటి సమూయేలు 13వ అధ్యాయము. సమూయేలు సౌలును గద్దించడం. సౌలు రాజుగా పాలించడం ఆరంభించినప్పుడు అతని వయస్సు 30 ఏళ్ళు. అతడు 2 ఏళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత ఇశ్రాయేలీయుల్లో 3,000 మందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో 2,000 మంది మిక్మాసు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, 1,000 మంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు. యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినప్పుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు. సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయుల విరోధం పెంచుకున్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరికి చేరుకున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి 30,000 రథాలు, 6,000 మంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పు దిక్కున మిక్మాషులో దిగారు. ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతన్ని అనుసరించారు. సమూయేలు చెప్పినట్టు అతడు 1 వారం రోజులు వేచి ఉండి సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదిరిపోవడం చూసి హోమబలిని, శాంతిబలిని నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి హోమబలి అర్పించాడు. అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతన్ని చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు. సమూయేలు అతన్ని చూసి, నువ్వు చేసిన పని ఏమిటి అని అన్నాడు. అందుకు సౌలు, ప్రజలు నా నుండి చెదిరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మాసులో సమకూడడం నేను గమనించి ఇక యెహోవాకు శాంతిబలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలంచాడు. అయితే నీ అధికారం నిలబడదు. యెహోవా తన హృదయానుసారి అయిన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు. కాబట్టి యెహోవా తన ప్రజలపై అతన్ని రాజుగా నియమిస్తాడు. సమూయేలు లేచి ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినప్పుడు వారు సుమారు 600 మంది ఉన్నారు. ఆయుధాలు లేని ఇశ్రాయేలీ సైనికులు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తమ దగ్గర ఉన్న వారితో కలిసి బెన్యామీనీయుల గిబియాకు చేరుకున్నారు. ఫిలిష్తీయులు మిక్మాసులో దిగారు. ఫిలిష్తీయుల దండు నుండి దోచుకునేవారు 3 గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షూయాలు దేశానికి ఒప్రా వైపుగా వెళ్లే దారిలో కాపు కాశారు. 2వ గుంపు బేత్ హోరోనుకు వెళ్లే దారిలో, 3వ గుంపు అరణ్యం దగ్గరలోని జెబోయేము లోయ సరిహద్దు దారిలో కాపు కాశారు. హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకుంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరి వాళ్ళు ఎవరూ ఉండకుండా చేశారు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. నాగటి కర్రలకు, పారలకు, 3 ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్లకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది. అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తి గాని ఈటె గాని లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి. ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మాసు కనుమకు వెళ్లి అక్కడ ఉన్నారు.
మొదటి సమూయేలు 14వ అధ్యాయము. యోనాతాను ఫిలిష్తీయులను ఎదుర్కోవడం. ఆ రోజున సౌలు కొడుకు యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధాలు మోసేవాణ్ణి పిలిచి, అటువైపు ఉన్న ఫిలిష్తీయుల సైన్యం కావలి వారిని చంపడానికి వెళ్దాం పద అన్నాడు. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద డేరా వేసుకున్నాడు. అతని దగ్గర సుమారు 600 మంది మనుషులు ఉన్నారు. సిలోహులో యెహోవా యాజకుడైన ఏలీ కుమారుడు ఫినేహాసుకు పుట్టిన ఈకాబోదు సహోదరుడు అహీటూబుకు పుట్టిన అహియా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉన్నాడు. యోనాతాను వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదు. యోనాతాను ఫిలిష్తీయుల సైన్యానికి కావలి వారున్న స్థలానికి వెళ్లాలనుకున్న దారికి రెండు ప్రక్కలా నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొస్సేను, రెండవ దాని పేరు సెనే. మిక్మాసు ఉత్తరంగా ఒక కొండ శిఖరం, రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి. యోనాతాను ఈ సున్నతి లేని వారి శిబిరంపైకి వెళ్దాం పద, ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో, అనేక మంది చేతనైనా కొద్ది మంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు. వాడు, నీ మనస్సుకు తోచింది చెయ్యి, వెళ్దాం పద, నీకు వచ్చినట్టు చేయడానికి నేను నీతో పాటే ఉంటాను అన్నాడు. అప్పుడు యోనాతాను, మనం వారి దగ్గరికి వెళ్ళి వారు మనలను చూసేలా చేద్దాం. వారు మనలను చూసి, మేము మీ దగ్గరికి వచ్చే వరకూ అక్కడే నిలిచి ఉండండి అని చెప్పినట్టయితే, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఉన్నచోటే ఉండిపోదాం, మా దగ్గరికి రండి అని వాళ్ళు పిలిస్తే దానివల్ల యెహోవా వారిని మన చేతికి అప్పగించాడని అర్థం చేసుకుని మనం వెళ్దాం అని చెప్పాడు. వారిద్దరూ తమను తాము ఫిలిష్తీయుల సైన్యం కావలి వారికి కనపరుచుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు, చూడండి, దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు అని చెప్పుకుంటూ యోనాతానును అతని ఆయుధాలు మోసేవాడిని పిలిచి, మేము మీకు ఒకటి చూపిస్తాం, యోనాతాను నా వెనకేరా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు అని తన ఆయుధాలు మోసేవాడితో చెప్పి, అతడు అతని వెనుక అతని ఆయుధాలు మోసేవాడు తమ చేతులతో కాళ్లతో పైకి పాకి ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడిపోగానే అతని వెనకాలే అతని ఆయుధాలు మోసేవాడు వారిని చంపివేశాడు. యోనాతాను అతని ఆయుధాలు మోసేవాడు చేసిన ఆ మొదటి సంహారంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఒక రోజులో ఒక కాడి ఎడ్లు దున్నగలిగే అర ఎకరం నేల విస్తీర్ణంలో ఇది జరిగింది. ఫిలిష్తీయుల మీద విజయం. ఆ సమూహంలో పొలంలో ఉన్న వారందరిలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. సైన్యానికి కావలివారు, దోచుకునేవారు భయపడ్డారు. నేల కంపించింది. ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు అనుకున్నారు. బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియాలో ఉన్న సైనికులు చెదిరిపోయి పూర్తిగా ఓడిపోవడం సౌలు గూఢాచారులు చూసి ఆ సమాచారం సౌలుకు తెలిపారు. సౌలు, మన దగ్గర లేనివాళ్ళెవరో తెలుసుకోవడానికి అందరినీ లెక్కపెట్టండి అని చెప్పాడు. వారు చూసి యోనాతాను అతని ఆయుధాలు మోసేవాడు అక్కడ లేరని కనుగొన్నారు. ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది. దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురండి అని సౌలు అహీయాకు ఆజ్ఞాపించాడు. సౌలు యాజకునితో మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల శిబిరంలో అలజడి ఎక్కువ కాసాగింది. అప్పుడు సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనక్కి తీసుకో అని చెప్పి అతడు అతనితో ఉన్న వారంతా కలిసి యుద్ధానికి బయలుదేరారు. వారిని చూసి ఫిలిష్తీయులు తికమకపడి ఒకరికొకరు చంపుకున్నారు. అంతకుముందు ఫిలిష్తీయుల ఆధీనములో చుట్టుపక్కల శిబిరాల్లో ఉన్న హెబ్రీయులు ఇశ్రాయేలీయులను కలుసుకోవడానికి ఫిలిష్తీయులను విడిచిపెట్టి సౌలు దగ్గరికి యోనాతాను దగ్గరికి వచ్చారు. అంతేకాక ఫిలిష్తీయ సైన్యం పారిపోతున్నదని విని వారిని తరమడానికి ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో దాక్కున్న ఇశ్రాయేలీయులు యుద్ధంలో చేరారు. ఆ రోజున ఇశ్రాయేలీయులను యెహోవా ఈ విధంగా కాపాడాడు. యుద్ధం బేతావెను అవతల వరకూ సాగింది. ఇశ్రాయేలీయులు బాగా అలసిపోయారు. యోనాతాను తేనె తాగటం. నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ
సాయంత్రమయ్యేదాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు. సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒక చోట నేల మీద తేనె కనబడింది. వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు. అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజల చేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు వచ్చింది. అక్కడ వారిలో ఒకడు, నీ తండ్రి ప్రజల చేత ఒట్టు పెట్టించి ఈ రోజున ఆహారం తీసుకునేవాడు ఖచ్చితంగా శాపానికి గురవుతాడు అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు అని చెప్పాడు. అందుకు యోనాతాను, నా తండ్రి మనుషులను కష్టపెట్టినవాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు. మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా అన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిస్తీయులను మిక్మాసు నుండి అయ్యాలోను వరకు తరిమి హతము చేసినందువల్ల బాగా అలసిపోయారు. వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి గొర్రెలను ఎద్దులను దూడలను నేల మీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు. ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు, మీరు దేవునికి విశ్వాసఘాతకులయ్యారు, ఒక పెద్ద రాయి నా దగ్గరికి దొర్లించి తీసుకురండి అని చెప్పి అందరూ తమ తమ ఎద్దులను గొర్రెలను నా దగ్గరికి తీసుకువచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలిసిన మాంసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు. అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే. సౌలు, మనం ఈ రాత్రి ఫిలిస్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళల్లో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా, నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి అని అన్నాడు. అప్పుడు సౌలు యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి అని చెప్పాడు. సౌలు, నేను ఫిలిస్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలుల చేతికి అప్పగిస్తావా అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు. అందుకు సౌలు, ప్రజలు పెద్దలు నా దగ్గరికి వచ్చి ఈరోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి. అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే వాడు తప్పకుండా చనిపోతాడని, ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. మీరంతా ఒక్క పక్కన ఉండండి, నేను నా కొడుకు యోనాతాను మరో పక్కన నిలబడతాం అని సౌలు చెప్పినప్పుడు వారంతా, నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి అన్నారు. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తప్పు చేసినది ఎవరో చూపించు అని ప్రార్థించినప్పుడు సౌలు యోనాతానుల పేరును చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు. నాకు నా కొడుకు యోనాతానుకు మధ్య చీటీ వేయండి అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరును పడింది. నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి అని యోనాతానును అడిగినప్పుడు యోనాతాను, నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది అని సౌలుతో అన్నాడు. అప్పుడు సౌలు, యోనాతాను, నీవు తప్పకుండా చనిపోవాలి, అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు అన్నాడు. అయితే ప్రజలు సౌలుతో, మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈరోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు, అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు అని చెప్పి యోనాతాను మరణించకుండా అతన్ని కాపాడారు. తరువాత సౌలు ఫిలిస్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది నలుదిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబాదేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరిపైనా గెలుపు సాధించాడు. అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు. సౌలు కుటుంబం. సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇస్వీ, మిల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మెరాబు, రెండవది మీకాలు. సౌలు భార్య అహీనోయాము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు. ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు. సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు. ఇద్దరూ అబీయేలు కుమారులు. సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము. రాజుగా సౌలును దేవుడు తిరస్కరించడం. ఒకరోజున సమూయేలు సౌలుని పిలిచి ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలపై నిన్ను రాజుగా అభిషేకించడానికి యెహోవా నన్ను పంపించాడు. ఆయన మాట విను. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గమధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా. కాబట్టి నువ్వు బయలుదేరు వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా స్త్రీలైనా చిన్నపిల్లలైనా పసిపిల్లలైనా ఎద్దులైనా గొర్రెలైనా ఒంటెలైనా గాడిదలైనా వేటినే విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి అని చెప్పాడు. అప్పుడు సౌలు ప్రజలను తెలాయీములో పోగుచేసి వారిని లెక్కించాడు. కాల్బలం 200,000 మంది, యూదావారు 10,000 మంది పోగయ్యారు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కేనీయులు వారికి సహాయం చేశారు. గనుక అమాలేకీయులతో కలిసి ఉన్న కేనీయులు కూడా నాశనం కాకుండా ఉండేలా వారిని బయలుదేరి వెళ్లిపొమ్మని కేనీయులకు సమాచారం పంపినప్పుడు కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్లిపోయారు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకూ తరిమి సంహరించి అమాలేకీయుల రాజు అగాగును సజీవంగా పట్టుకుని మిగిలిన వారందరినీ కత్తితో నాశనం చేశాడు. సౌలు అతని ప్రజలు కలిసి అగాగును, గొర్రెలు, ఎద్దులు, బాగా బలిసిన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో మంచివాటిని నాశనం చేయకుండా వేరుగా ఉంచి పనికిరాని వాటిని, నాసిరకం వాటిని చంపివేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, సౌలు నేను చెప్పినది చెయ్యకుండా నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు, గనుక అతన్ని రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను. అప్పుడు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రి అంతా యెహోవాకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తెల్లవారిగానే సమూయేలు లేచి సౌలును కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ విజయ స్మారక స్తూపం నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు. తరువాత అతడు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక, యెహోవా చెప్పిన మాట నేను జరిగించాను అన్నాడు. అప్పుడు సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. అందుకు సౌలు, అమాలేకీయుల నుండి ప్రజలు వీటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజలు గొర్రెల్లో, ఎద్దుల్లో మంచివాటిని చంపకుండా ఉండనిచ్చారు, మిగిలిన వాటన్నిటినీ మేము హతం చేశాం అన్నాడు. సమూయేలు, నీవు మాట్లాడవలసిన అవసరం లేదు, యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు చెబుతున్నాను విను అన్నాడు. సౌలు, చెప్పండి అన్నాడు. అప్పుడు సమూయేలు, నీ విషయంలో నువ్వు అల్పుడువుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు. యెహోవా నిన్ను పంపించి నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దాన్ని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు అన్నాడు. అప్పుడు సౌలు, అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగాగును మాత్రమే తీసుకుని వచ్చాను, కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెల్లో ఎద్దుల్లో శ్రేష్టమైన వాటిని తీసుకువచ్చారు అని సమూయేలుతో చెప్పాడు. అందుకు సమూయేలు, ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా దహనబలులు హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు అన్నాడు. అప్పుడు సౌలు ప్రజలకు భయపడి, వారి మాట వినడం వల్ల నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం కొని తెచ్చుకున్నాను. నువ్వు నా పాపాన్ని తీసివేసి నేను యెహోవాకు మొక్కుకునేలా నాతో కలిసిరా అని సమూయేలును వేడుకున్నాడు. అయితే సమూయేలు, నీతోబాటు నేను వెనక్కి రాను. నీవు యెహోవాను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను తిరస్కరించాడు అని చెప్పి వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు, ఈరోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దాన్ని అప్పగించాడు. ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు. సౌలు, నేను పాపం చేశాను, అయినప్పటికీ నా ప్రజల పెద్దల ముందు ఇశ్రాయేలీయుల ముందు నన్ను గౌరవించు. యెహోవాకు మొక్కడానికి నేను వెళ్తుండగా నాతో కూడా కలిసి రమ్మని అతని బతిమాలినప్పుడు సమూయేలు సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు, అమాలేకీయుల రాజు అగాగును నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అగాగు ఆనందంగా అతని దగ్గరికి వచ్చి, నాకు మరణశిక్ష తప్పిపోయిందా అన్నాడు. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగాగును ముక్కలుగా నరికివేశాడు. తరువాత సమూయేలు రమాకు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు. సౌలు బతికినంతకాలం సమూయేలు అతన్ని చూసేందుకు వెళ్ళలేదు గాని సౌలును గుచ్చి దుఃఖిస్తూ వచ్చాడు. తాను సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయము. సమూయేలు దావీదును అభిషేకించడం. యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గుర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు. బెత్లహేముకు చెందిన యెష్షయి దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను. అందుకు సమూయేలు, నేనెలా వెళ్ళగలను? నేను వెళ్ళిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు అన్నాడు. యెహోవా, నువ్వు ఒక లేగదూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతన్ని నువ్వు అభిషేకించాలి అని చెప్పాడు. సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బెత్లహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి, నువ్వు శాంతంగానే వస్తున్నావా అని అడిగినప్పుడు అతడు, శాంతంగానే వచ్చాను, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలిసి బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి, నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు అని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు, అతడి అందాన్ని ఎత్తును చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గాని యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు. యెష్షయి అబీనాదాబును పిలిచి అతన్ని సమూయేలు ముందు నిలబెట్టగా అతడు యెహోవా ఇతన్ని ఎన్నుకోలేదు అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు యెహోవా ఇతన్ని ఎన్నుకోలేదు అన్నాడు. యెష్షయి తన ఏడుగురు కొడుకులను సమూయేలు ముందుకు రప్పించాడు. సమూయేలు యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు అని చెప్పి నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా అని యెష్షయిని అడిగాడు. అతడు ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు అని చెప్పాడు. అందుకు సమూయేలు, నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు, అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా అని యెష్షయితో చెప్పాడు. యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రనివాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే, నేను కోరుకున్నది ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించు అని యెహోవా చెప్పగానే సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్ళిపోయాడు. సౌలు ఇంటిలో దావీదు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతన్ని భయపెట్టి వేధించడం మొదలుపెట్టింది. సౌలు సేవకులు, దేవుని దగ్గర నుంచి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది, నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతి వాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతి వాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు అని సౌలుతో అన్నారు. అప్పుడు సౌలు, బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసుకురండి అని వారితో చెప్పాడు. వారిలో ఒకడు బెత్లహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను. అతడు చక్కగా వాయించగలడు. అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా కూడా ఉన్నాడు అని చెప్పాడు. సౌలు యెష్షయి దగ్గరికి తన సేవకులను పంపి, గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరికి పంపించు అని కబురు చేశాడు. అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతన్ని సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు. అప్పుడు సౌలు, దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతన్ని నా సముఖములో నిలిచి ఉండడానికి ఒప్పుకో అని యెష్షయికి కబురు పంపాడు. దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతన్ని విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. దావీదు గొలియాతు. ఫిలిస్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. సోకోలో సమకూడి ఎఫిస్తీమీము దగ్గర సోకో అజేకా మధ్య మకాం వేశారు. సౌలు ఇశ్రాయేలీయులు కూడుకుని యాలాలోయలో దిగి ఫిలిస్తీయులను ఎదిరించడానికి వరుసల్లో నిలబడ్డారు. ఒక లోయకు ఇరుపక్కలా కొండల మీద ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీయులు నిలిచి ఉన్నారు. ఫిలిస్తీయుల సైన్యములో నుండి గొలియాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు 6 మూరల ఒక జానెడు. అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు. అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి. అతని చేతిలోని ఈటె చేనేత పనివాడి అడ్డకర్ర అంత పెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొలియాతు ముందు నడుస్తున్నాడు. అతడు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యం వారితో, నేను ఫిలిస్తీయుణ్ణి, మీరంతా సౌలు దాసులు కదా, యుద్ధం చెయ్యడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు? మీరు మీ తరపున ఒకరిని ఎన్నుకుని అతన్ని నా పైకి యుద్ధానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా నీకు దాసోహం అవుతాం నేనే గనక అతన్ని జయించి అతన్ని చంపితే మీరంతా దాస్యం చేయాలి. ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు, ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్యాన్ని సవాలు చేస్తున్నాను, మీ నుండి ఒకరిని పంపితే వాడు నేను పోరాడతాం అంటూ రంకెలు వేశాడు. సౌలు ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని కేకలు విని హడలిపోయి చాలా భయపడిపోయారు. దావీదు యూదాదేశపు బెత్లహేమువాడు. ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు యెష్షయికి 8 కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు. యెష్షయి 3 పెద్ద కొడుకులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్లిన అతని 3 కొడుకుల్లో మొదటివాడు ఏలియాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, దావీదు ఆఖరి కొడుకు. అన్నలు 3 సౌలుతో పాటు వెళ్లారు. కాని దావీదు బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ సౌలు దగ్గరికి వెళ్లి వస్తూ ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుడు 40 ప్రతి ఉదయం సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు. యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి 1 వేయించిన గోధుమలను 10 తీసుకుని, సైన్యములో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు, ఇంకా ఈ 10 జున్నుగడ్డలు తీసుకువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు, నీ అన్నల క్షేమ సమాచారం తెలుసుకుని వారి దగ్గర నుండి ఏదైనా గుర్తు తీసుకురా అని చెప్పి పంపించాడు. సౌలు సైన్యం ఇశ్రాయేలీయులంతా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకుంటున్నారు. ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయవారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామానులు భద్రపరిచే వాని దగ్గర ఉంచి పరిగెత్తుకుంటూ సైన్యములో చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలడిగాడు. అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతు పట్టణపు ఫిలిష్తీయ బలశాలి గొలియాతు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పైన పలికిన మాటల్నే చెప్పడం దావీదు విన్నాడు. ఇశ్రాయేలీ సైనికులు అతన్ని చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు. ఇశ్రాయేలీయులు ముందుకు వస్తున్న అతన్ని చూశారా? ఖచ్చితంగా ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు. వాణ్ణి చంపిన వాడికి రాజు చాలా డబ్బులిచ్చి కూతురునిచ్చి పెళ్లి చేసి అతన్ని అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి మినహాయిస్తాడు అని చెప్పాడు. అప్పుడు దావీదు, సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం! వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడిన వాళ్ళని అడిగితే వారు వాణ్ణి చంపిన వాడికి లభించే కానుకలు గురించి చెప్పారు. దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు అతని పెద్దన్న ఏలియాబు విన్నాడు. అతడు దావీదు మీద కోపపడి, నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీ గర్వం, నీలోని చెడుతనం నాకు తెలుసు. యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా అన్నాడు. దావీదు, నేనేం చేశాను? ఊరికే అడుగుతున్నాను అని చెప్పి అక్కడ నుండి మరో వ్యక్తిని అలానే అడిగాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది. దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదును పిలిపించాడు. దావీదు సౌలుతో, ఈ ఫిలిష్తీయుడి విషయంలో ఎవరూ ఆందోళన పడనక్కరలేదు, మీ సేవకుడైన నేను వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు. సౌలు, ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు, నువ్వు చిన్నపిల్లవాడివి, వాడు చిన్నప్పటి నుండి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు అని దావీదుతో అన్నాడు. అందుకు దావీదు సౌలుతో, నీ సేవకుడినైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా సింహమైనా వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. నీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు. సింహం, ఎలుగుబంటి, బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని చెప్పాడు. సౌలు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు అని దావీదుతో అన్నాడు. అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించాడు. ఒక కంచు శిరస్త్రాణం అతనికి పెట్టి యుద్ధ కవచం తొడిగించాడు. దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు. అయితే అవి అతనికి అలవాటు లేవు గనక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు, ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. తన చేతికర్ర పట్టుకుని వాగులో నుండి 5 నున్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న వడిసేల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళాడు. బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ తేరిచూసి ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు. నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు జంతువులకు వేస్తాను అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు దావీదు, నువ్వు కత్తి, ఈటే, బల్లెము తీసుకుని నా మీదికి వస్తున్నావు, నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకునేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు జంతువులకు వేస్తాను. అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటిచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాయే చేస్తాడు, ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు అని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు సైన్యము ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి తన సంచిలో చెయ్యిపెట్టి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయును నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకుపోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు. ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయును ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయును కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తిలేదు. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయును మీద నిలబడి వాడి వరల్లోని కత్తి దూసి దానితో వాడిని చంపి తల తెగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు వారు, యూదావారు లేచి హర్షధ్వానాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకు, ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను తరిమారు. చచ్చిన ఫిలిష్తీయులు సరాయీము దారి పొడవునా గాతు, ఎక్రోను పట్టణాల వరకు కూలిపోయారు. తరువాత ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. దావీదు ఫిలిష్తీయును ఎదుర్కోవడానికి వెళ్లడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ కుర్రవాడు ఎవరి కొడుకు అని అడిగినప్పుడు అబ్నేరు, రాజా, నీ మీద ఒట్టు, అతడెవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు రాజు, ఈ కుర్రవాడు ఎవరు కొడుకో అడిగి తెలుసుకో అని ఆజ్ఞాపించాడు. ఫిలిష్తీయును చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిష్తీయును తల దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు. సౌలు అతనితో, అబ్బాయి, మీ నాన్న ఎవరు అని అడిగినప్పుడు దావీదు, నేను నీ దాసుడు బెత్లహేము ఊరివాడైన యెష్షయి కొడుకుని అని జవాబిచ్చాడు. మొదటి సమూయేలు 18వ అధ్యాయము. దావీదు మీద సౌలు అసూయ, భయం. దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో పెనవేసుకుపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాడు. ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్లనియ్యకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు. యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. యోనాతాను తన దుప్పటి కత్తి విల్లు నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు. దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటికి వెళ్లి తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతన్ని నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు. వారు ఫిలిష్తీయులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమితానందంగా తంబురలతో వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కొన్నారు. ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ సౌలు 1,000 మందిని దావీదు 10,000 మందిని చంపేశారు అని పాడారు. ఈ పాట సౌలుకు నచ్చలేదు. అతనికి చాలా కోపం వచ్చింది. వారు దావీదుకు 10,000 మంది అన్నారు, కాని నాకు 1,000 మందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు అని మనసులో అనుకున్నాడు. అప్పటి నుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు. తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగివచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతివాద్యం తీసుకుని వాయించాడు. ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు 2 సార్లు తప్పించుకున్నాడు. యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు. అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండా సైనికులకు నాయకుడిగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు. దావీదుకు యెహోవా తోడుగా ఉండడం వల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు. దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. దావీదు ఇశ్రాయేలు వారితో యూదావారితో కలిసిమెలిసి ఉండడం వల్ల వారు అతన్ని ప్రేమించారు. సౌలు, నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి అనుకుని దావీదుతో, నా పెద్ద కూతురు మేరాబు ఇదిగో, ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు అన్నాడు. దావీదు, రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది అని సౌలుతో అన్నాడు. అయితే సౌలు తన కుమార్తె మేరాబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా ఆమెను మెహూలా గ్రామం వాడైన అద్రియేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు. ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరిలాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది అని అనుకున్నాడు. సౌలు 2వసారి దావీదుతో, నువ్వు నా అల్లుడవుతున్నావు అని చెప్పాడు. సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి. రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీ పట్ల స్నేహంగా ఉన్నారు కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి అని చెప్పండి. సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు, అతడు నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి, రాజుకు అల్లుడు కావడమంటే అది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా అని వారితో అన్నాడు. సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియజేశారు. ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చెయ్యాలన్న తలంపతో సౌలు రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు. అయితే రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి కేవలం 100 మంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి అన్నాడు. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకి చెప్పినప్పుడు రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో గడువు కంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్లి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తి చేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు. యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతన్ని ప్రేమించడం చూసి సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు. దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు. ఫిలిష్తీయ నాయకులు తరచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది. మొదటి సమూయేలు 19వ అధ్యాయము. దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం. మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు. అయితే సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు, నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలంలో దాక్కో. నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియజేస్తాను అన్నాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడు తలపెట్టవద్దు. అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా. కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు అని చెప్పినప్పుడు సౌలు యోనాతాను చెప్పింది విని, యెహోవా మీద ఒట్టు, అతనికి మరణశిక్ష విధించెను అని ప్రమాణం చేశాడు. అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియజేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు. తరువాత యుద్ధం జరిగినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపేశాడు. యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని ఇంటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతివాద్యం వాయిస్తుంటే సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు. ఉదయాన్నే అతన్ని చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోవడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు అని చెప్పి కిటికీ గుండా దావీదును కిందకి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు. తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకుని మంచం మీద ఉంచి తలవైపు మేకచర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది. సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినప్పుడు అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు అని చెప్పింది. దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి, అతన్ని మంచంతో సహా తీసుకురండి, నేను అతన్ని చంపుతాను అన్నాడు. ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తలవైపున మేకచర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది. అప్పుడు సౌలు, నా శత్రువు తప్పించుకునేలా చేసి నన్ను ఎందుకు మోసం చేశావు అని మీకాలును అడిగితే, మీకాలు, నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావు, నన్ను వెళ్ళనివ్వు అని దావీదు తనతో చెప్పాడు అని సౌలుతో చెప్పింది. ఆ విధంగా దావీదు తప్పించుకు పారిపోయి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు తన పట్ల చేసినదంతా అతనికి తెలియజేశాడు. అతడు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు సమాచారం వచ్చినప్పుడు దావీదును పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకములో ప్రకటించడం, సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదికి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం ప్రారంభించారు. ఈ విషయం సౌలుకు తెలిసి మరికొందరు సైనికులను పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడవసారి సైనికులను పంపాడు గాని వారు కూడా అలాగే ప్రకటించడం మొదలుపెట్టారు. చివరిసారిగా తానే రమాకు వెళ్లి సెకూ దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి సమూయేలు దావీదు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఒక వ్యక్తి రమా దగ్గర నాయోతులో ఉన్నారు అని చెప్పాడు. అతడు రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి దిగాడు. కాబట్టి అతడు ప్రయాణం చేస్తూ రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చే వరకు పరవశుడై ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా అతడు తన దుస్తులు తీసివేసి ఆ రోజు రాత్రి పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ లోదుస్తులతోనే పడి ఉన్నాడు. అప్పటినుండి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే సామెత పుట్టింది.
మొదటి సమూయేలు 20వ అధ్యాయము. దావీదు యోనాతాను. తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరికి వచ్చి, నేనేం చేశాను? నా తప్పు ఏమిటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను అని అడిగాడు. యోనాతాను, నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు. నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా చెయ్యడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు అన్నాడు. దావీదు, నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టం లేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు. నిజంగా నాకు మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది అని ప్రమాణపూర్తిగా చెప్పాడు. యోనాతాను, నువ్వు ఎలా చెయ్యమంటే నీ తరపున అలా చేస్తాను అన్నాడు. అప్పుడు దావీదు, రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కలిసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు. నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి. దావీదు ఇంటివారు ప్రతి ఏడు బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బెత్లహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు. మీ తండ్రి అలాగేనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడనైనా నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చెయ్యాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకుని నీ దాసుడనైనా నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే, యెహోవా పేరట నీతో నిబంధన చెయ్యడానికి నువ్వు నీ దాసుడనైనా నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపేయి అని యోనాతానును కోరాడు. యోనాతాను అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా అన్నాడు. దావీదు, మీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియజేస్తారు అని యోనాతానును అడిగాడు. అప్పుడు యోనాతాను, పొలంలోకి వెళ్దాం రా అంటే ఇద్దరూ పొలంలోకి వెళ్లారు. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా ఎల్లుండైనా ఈరోజైనా మా తండ్రిని అడుగుతాను. అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకున్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను. అయితే నా తండ్రి నీకు కీడు చెయ్యాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగుజేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉంటాడు గాక. అయితే నేనింకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాస్యతను నువ్వు నా పట్ల చూపిస్తావు కదా. నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక. ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు.
ఈ విధంగా యెహోవా దావీదు శత్రువుల లెక్క అప్పగించేలా చేస్తాడు గాక అని అతడు అన్నాడు.
యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.
యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు, రేపు అమావాస్య, నువ్వుండే స్థలం ఖాళీగా కనబడుతుంది గదా. నీవు లేని విషయం తెలిసిపోతుంది. నువ్వు 3 రోజులు ఆగి ఈ పని జరుగుతుండగా నువ్వు దాక్కున్న స్థలానికి త్వరగా వెళ్ళి ఏసెలు అనే బండ దగ్గర ఉండు. గురి చూసి వేసినట్టు నేను 3 బాణాలు పక్కగా వేసి నీవు వెళ్ళి బాణాలు వెతుకు అని ఒక పనివాడితో చెబుతాను. బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదమూ జరగదు, క్షేమమే కలుగుతుంది. అయితే బాణాలు నీకు అవతల వైపు ఉన్నాయి అని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపమ్మని యెహోవా సెలవిస్తున్నాడని గ్రహించి నువ్వు ప్రయాణమైపోవాలి. అయితే మనమిద్దరమూ మాట్లాడుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకో. సదాకాలము యెహోవాయే మనకు సాక్షి. అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య నాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న స్థలంలో తన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. యోనాతాను లేచినప్పుడు అబ్నేరు సౌలు దగ్గర కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే స్థలం ఖాళీగా ఉంది. ఏదో జరిగి అతడు మైలబడ్డాడు, అతడు తప్పక అపవిత్రుడై ఉంటాడు అని సౌలు అనుకున్నాడు. ఆ రోజు అతడు ఏమీ మాట్లాడలేదు. అయితే అమావాస్య తరువాతి రోజు అంటే రెండవ రోజు దావీదు కూర్చునే స్థలంలో ఎవరూ లేకపోవడం చూసి సౌలు, నిన్న నేడు యెష్షయి కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏమిటి అని యోనాతానును అడిగితే, యోనాతాను, దావీదు బెత్లెహేముకు వెళ్లాలని ఆశించి దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా ఇంటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు, కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకునేలా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు అని సౌలుతో చెప్పాడు. సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి, వక్రబుద్ధి గల తిరుగుబోతు దాని కొడుకా, నీకూ నీ తల్లికి అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకున్న సంగతి నాకు తెలియదా? యెష్షయి కొడుకు భూమి మీద బతికి ఉన్నంతకాలం నువ్వైనా నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసుగదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతన్ని నా దగ్గరికి రప్పించు, నిజంగా అతడు చనిపోవలసిందే అన్నాడు. అందుకు యోనాతాను, అతడెందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏమి చేశాడు అని సౌలును అడగగా సౌలు యోనాతానును పొడవాలని ఈటె విసిరాడు. దీన్ని బట్టి తన తండ్రి దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అమితమైన కోపం తెచ్చుకుని బల్ల దగ్గర నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందువల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు. ఉదయాన్నే యోనాతాను దావీదుతో ముందుగా అనుకున్న సమయానికి ఒక పనివాణ్ణి పిలుచుకుని పొలంలోకి వెళ్ళాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు అని ఆ పనివాడితో చెప్పినప్పుడు వాడు పరిగెత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతలి పక్కకు వేశాడు. అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్నచోటుకు వస్తే యోనాతాను వాని వెనక నుండి కేకవేసి, బాణం నీ అవతల ఉంది అని చెప్పి నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా అని కేకవేశాడు. యోనాతాను పనివాడు బాణాలు ఏరుకొని తన యజమాని దగ్గరికి వాటిని తీసుకువచ్చాడు. గాని సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలుసు. యోనాతాను తన ఆయుధాలను పనివాడి చేతికి ఇచ్చి, వీటిని పట్టణానికి తీసుకువెళ్ళు అని చెప్పి అతన్ని పంపివేశాడు. పనివాడి వెళ్ళిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు. అప్పుడు యోనాతాను, యెహోవా నీకు నాకు నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడుగాక,
యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాము, కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్ళిపోగా యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు.
1 సమూయేలు 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమ్మెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమ్మెలెకు దావీదు రావడం చూసి భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు అని అడిగాడు. దావీదు, రాజు నాకు ఒక పని అప్పగించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాంటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను. తినడానికి నీ దగ్గర ఏమి ఉన్నాయి? 5 రొట్టెలు గాని ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు అని యాజకుడైన అహీమ్మెలెకును అడిగాడు. యాజకుడు, మామూలు రొట్టెలు నా దగ్గర లేవు, పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు, మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది అని యాజకునితో అన్నాడు. అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు. ఆ రోజున సౌలు సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు నాయకుడు. రాజు పని త్వరగా జరగాలన్న తొందరలో నా కత్తిని ఆయుధాలను నేను తీసుకురాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తిగాని ఈటెగాని ఉందా అని దావీదు అహీమెలెకును అడిగితే, యాజకుడు, ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిస్తీయుడు కత్తి ఉంది. అదిగో బట్టతో చుట్టి ఏఫోదు వెనక ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తీ లేదు. దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు. దావీదు దానికి మించింది వేరొకటి లేదు, అది నాకివ్వు అన్నాడు. దావీదు గాతులో. దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కదా, ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సౌలు 1,000 మందిని దావీదు 10,000 మందిని హతం చేశారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా అని అతని గురించి రాజుతో చెబుతుంటే, దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు. అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మిని తన గడ్డంపైకి కారణిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు. అది చూసి ఆకీషురాజు, మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది. ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు? పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖములో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా అని తన సేవకులతో అన్నాడు. మొదటి సమూయేలు 22వ అధ్యాయము. అదుల్లాము మిస్పాకు పారిపోవడం దావీదు. దావీదు అక్కడ నుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే అతని సోదరులు, అతని తండ్రి ఇంటి వాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేస్తాడో నేను తెలుసుకునేంత వరకు నా తల్లిదండ్రులను నీ దగ్గర ఉండనివ్వు అని మోయాబు రాజును అడిగి వారిని అతనికి అప్పగించాడు. దావీదు దాక్కుని ఉన్న రోజుల్లో వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు. ఆ తరువాత గాదు ప్రవక్త వచ్చి, కొండల్లో ఉండకుండా యూదాదేశానికి పారిపో అని దావీదుతో చెప్పడం వల్ల దావీదు వెళ్లి హారేతు అడవిలో దాక్కున్నాడు. నోబులో యాజకులను సౌలు చంపడం. దావీదు, అతని అనుచరులు పలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు. సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు, బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కొడుకు మీకు పొలాలు ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని 100 మంది 1,000 మంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా? మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు, నా సేవకుడు దావీదును రెచ్చగొట్టినా నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు అన్నాడు. అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి, యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి ఆహారం ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు అని చెప్పాడు. రాజు, యాజకుడు, అహీటూబు కొడుకు అయిన అహీమ్మెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు, అహీటూబు కొడుకా విను అన్నప్పుడు అతడు, నా యజమాని చెప్పండి అన్నాడు. సౌలు, నువ్వు యెస్సయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం కత్తి ఇచ్చి అతనికి సహాయపడమని దేవుని దగ్గర విన్నపం చేశావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నా నుండి దాక్కుని రేపు నాపై తిరగబడతాడు గదా అన్నాడు. అహీమెలెకు, రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నెరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు? ఈ సంగతి గుర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీద, నా తండ్రి ఇంటి వారందరి మీద ఈ నేరం మోపకూడదు అని రాజుకు జవాబిచ్చాడు. రాజు అహీమెలెకు, నీకు, నీ తండ్రి ఇంటి వారికందరికీ చావు తప్పదు అన్నాడు. వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్పలేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు. రాజు దోయేగును చూసి, నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులపై దాడి చేసి ఏపోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు. ఇంకా యాజకుల పట్టణమైన నోబులో కాపురం ఉంటున్న వారిని కత్తితో చంపేశాడు. మగవాళ్లను, ఆడవాళ్లను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను అన్నిటినీ కత్తితో చంపేశాడు. అయితే అహీటూబు కొడుకైన అహీమెలెకు కొడుకుల్లో ఒకడైన అబ్యాతారు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియజేశారు. దావీదు ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉండడం వల్ల వాడు సౌలుకు ఖచ్చితంగా ఈ సంగతి చెబుతాడని నేననుకున్నాను. నీ తండ్రి ఇంటి వారందరి మరణానికి నేనే కారకుడనయ్యాను. నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్ను, నిన్ను చంపాలని చూసేవాడు ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాడు. 1 సమూయేలు 23 అధ్యాయము. కెయీలా పట్టణాన్ని దావీదును మోసగించడం. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కల్లాల మీద ఉన్న ధాన్యం దోచుకుంటున్నారని దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు అని దావీదుతో చెప్పాడు. దావీదుతో ఉన్నవారు, మేము ఇక్కడ యూదాదేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా అని దావీదుతో అన్నారు. దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. నువ్వు లేచి కెయీలాకు వెళ్ళు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యెహోవా చెప్పాడు. దావీదు, అతని అనుచరులు కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు. దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు తలుపులు అడ్డుగడలో ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించాడు అనుకున్నాడు. అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదును, అతని అనుచరులను మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు. సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది. కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి అని ప్రార్థిస్తే అతడు వస్తాడు అని యెహోవా బదులిచ్చాడు.
కెయీలా ప్రజలు నన్ను, నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు అన్నాడు. దావీదు సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకున్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు. దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీపు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజు అతన్ని వెతుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. సౌలు దావీదును వెంటాడడం, తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీపు అరణ్య ప్రాంతంలో దిగాడు. అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి, నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు, నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు, నేను నీకు సహాయకునిగా ఉంటాను, ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది అని అతనితో చెప్పి దేవుని పేరట అతన్ని బలపరిచాడు. వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకున్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు. హోరేషు యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు. జిఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు, రాజా నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు, రాజవైన నీ చేతికి అతన్ని అప్పగించడం మా పని అని చెప్పారు. సౌలు వారితో ఇలా అన్నాడు, మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక. మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో అతన్ని చూసినవాడు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది, కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కున్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి. అప్పుడు నేను మీతో కలిసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకుంటాను అని చెప్పాడు. వారు లేచి సౌలు కంటే ముందుగా జీపుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని అనుచరులు యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానములోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు సౌలు అతని బలగము తనను వెతికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరమబోయాడు. కొండకు ఒకవైపు సౌలు మరోవైపు దావీదు అతని అనుచరులు వెళ్తున్నప్పుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని సైనికులు దావీదును అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు గూఢాచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి, నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు అని చెబితే సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిస్తీయులను ఎదుర్కోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మా లెకోతు అని పేరు పెట్టబడింది. తరువాత దావీదు అక్కడ నుండి వెళ్ళి ఎన్గేదుకు వచ్చి కొండ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. 1 సమూయేలు 24 అధ్యాయము. దావీదు సౌలును ప్రాణంతో విడిచిపెట్టడం. సౌలు ఫిలిస్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక దావీదు ఎన్గేది అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు. దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే దావీదు అతని అనుచరులు ఆ గుహలోపలి భాగంలో ఉన్నారు. దావీదు అనుచరులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు. సౌలు పైవస్త్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చెయ్యను, యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అని తన వారితో చెప్పాడు. ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్లకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిని వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి, నా యజమాని రాజా అని వెనక నుండి కేక వేస్తే సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సౌలుతో ఇలా అన్నాడు, దావీదు నీకు కీడు చెయ్యాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? ఆలోచించు, ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కల్లారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపివేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ఇతడు యెహోవా వలన అభిషేకం పొందినవాడు కాబట్టి నా ఏలిన వాడిపై చెయ్యి ఎత్తను అని చెప్పాను. నా తండ్రి, చూడు, నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడు రాదని, నాలో ఎలాంటి తప్పు లేదని నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చెయ్యకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను. పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా, పురుగునా? యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడు గాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక. దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు సౌలు, దావీదు నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇలా అన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి. ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక. ఖచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయ్యిందని నాకు తెలుసు. కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లో నుండి నా పేరు కొట్టివేయకుండేలా యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి. అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు. తరువాత సౌలు ఇంటికి తిరిగి వచ్చాడు. దావీదు అతని అనుచరులు తాము దాక్కున్న స్థలాలకు వెళ్ళిపోయారు. మొదటి సమూయేలు 25వ అధ్యాయము. దావీదు, నాబాలు, అబీగయీలు. సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా సమావేశమై అతని కోసం ఏడ్చారు. రమాలో ఉన్న అతని సొంత ఇంట్లో సమాధి చేశారు. తరువాత దావీదు లేచి పారాను అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మేలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు. అతనికి 3,000 గొర్రెలు, 1,000 మేకలు ఉన్నాయి. అతడు కర్మేలులో ఉన్న తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈమె జ్ఞానం గలది, అందగత్తే. అయితే అతడు మాత్రం మొరటువాడు. తన వ్యవహారాలన్నిటిలో దుర్మార్గుడు. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు. తన దగ్గరున్న వారిలో 10 మంది యువకులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మీరు కర్మేలుకు నాబాలు దగ్గరికి పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఆ ధనికునితో ఇలా అనండి, మీరు వర్ధిల్లుతారు గాక, మీకు మీ ఇంటికి మీ ఆస్తిపాస్తులకు క్షేమం ఉండాలి. మీతో గొర్రెబొచ్చు కత్తిరించే వారున్నారని నాకు తెలిసింది. మీ గొర్రెల కాపరులు మా దగ్గరున్నప్పుడు మేము వారికి ఏ కేడూ తలపెట్టలేదు. వారు కర్మేలు ప్రాంతంలో ఉన్నంతకాలము వారేదీ పోగొట్టుకోలేదు. మీ పనివారిని అడగండి, వారే చెబుతారు. కాబట్టి నేను పంపిన కుర్రాళ్లకు దయచూపండి. మేము పండగ పూట వచ్చాం గదా, మీ మనసుకు తోచింది మీ దాసులకు మీ కుమారుడు దావీదుకు ఇచ్చి పంపండి. దావీదు పంపిన యువకులు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చున్నారు. దావీదు సేవకులతో, నాబాలు, దావీదు ఎవడు? యెష్షయి కొడుకు ఎవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచిపారిపోయిన దాసులు చాలామంది ఉన్నారు. నా అన్నపానాలను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారి కోసం సిద్ధపరిచిన నా మాంసాన్ని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని వాడికి ఇవ్వాలా అన్నాడు. దావీదు కుర్రాళ్ళు తిరుగుముఖం పట్టి వచ్చి ఈ మాటలన్నీ అతనికి చెప్పారు. అప్పుడు దావీదు వారితో, మీరంతా నడుముకు కత్తులు ధరించుకోండి అని చెప్పాడు. వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా ఒక కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు. పనివాడొకడు నాబాలు భార్య అబీగయీలుతో, అమ్మా, మన అయ్యగారిని కుశల ప్రశ్నలు అడగడానికి దావీదు అరణ్యంలో నుండి మనుషులను పంపాడు. ఆయన వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసిన వాళ్ళు. మేము గడ్డి మైదానాల్లో వారి మధ్య ఉన్నంతకాలము ప్రమాదము గాని నష్టము గాని మాకు కలగలేదు. మేము గొర్రెలను కాచుకుంటూ ఉన్నంతకాలము వారు పగలు రాత్రి మా చుట్టూ ప్రాకారంలాగా ఉండేవారు. అయితే ఇప్పుడు మా యజమానికి, అతని ఇంటి వారందరికీ వాళ్ళు కీడు తలపెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు. మన అయ్యగారు పనికిమాలిన దుష్టుడు, ఎవరి మాటా వినడు. అప్పుడు అబీగయీలు నాబాలుతో, ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, 2 ద్రాక్షారసం తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షాగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు, గాడిదలకెక్కించి తన పనివాళ్లతో, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను మీ వెనక వస్తాను అని చెప్పింది. ఆమె గాడిద ఎక్కి కొండల్లోయలో బడి వస్తుంటే దావీదు అతని మనుషులు ఆమెకు ఎదురుపడ్డారు. ఆమె వారిని కలుసుకుంది. అంతకుముందు దావీదు నాబాలు ఆస్తిపాస్తులన్నిటిలో ఏదీ పోకుండా ఈ అడవి ప్రాంతంలో అతని ఆస్తి అంతటికీ నేను అనవసరంగా కాపలా కాశాను, అతడు మాత్రం ఉపకారానికి ప్రతిగా నాకు అపకారం చేశాడు గదా అనుకుని, అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడినైనా తెల్లవారేసరికి ఉండనియ్యను, లేదా దేవుడు మరీ గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలగజెయ్యుగాక అని శపథం చేశాడు. అబీగయ్యేలు దావీదును చూసి గాడిద మీద నుంచి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలపై బడి ఇలా అంది, ప్రభూ, ఈ అపరాధం నాదిగా ఎంచు. నీ దాసీనైన నన్ను మాటలాడనియ్యి. నీ దాసీనైన నేను చెప్పే మాటలు ఆలకించు. అయ్యా, దుష్టుడైన ఈ నాబాలును పట్టించుకోవద్దు. అతడు అతని పేరుకు తగినవాడే. అతని పేరు నాబాలు కదా. మోటుతనం అతని లక్షణం. నా ప్రభువైన మీరు పంపించిన కుర్రాళ్ళు నీ దాసీనైన నాకు కనబడలేదు. నా ప్రభూ, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, రక్తపాతం జరిగించకుండా, నీవే స్వయంగా పగ తీర్చుకోకుండా యెహోవా నిన్ను ఆపాడు. నీ శత్రువులు, నీ ఏలినవాడివైన నీకు కీడు చెయ్యనుద్దేశించే వారందరికీ నాబాలుకు పట్టే గతే పట్టాలి అని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఏలినవాడినైన నీకోసం నీ దాసీ తెచ్చిన ఈ కానుకలను నా ఏలినవాడివైన నిన్ను ఆశ్రయించి ఉన్న పనివారికి ఇప్పించు. నీ దాసీనైన నా తప్పు క్షమించు. నా ఏలినవాడవైన నీవు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు గనక నా ఏలినవాడివైన నీకు ఆయన శాశ్వతమైన రాజవంశాన్ని ఇస్తాడు. నీ జీవితకాలమంతటా నీకు అపాయం కలుగదు. నిన్ను హింసించడానికైనా నీ ప్రాణం తీయడానికైనా ఎవడైనా పూనుకుంటే నా ఏలినవాడివైన నీ ప్రాణాన్ని నీ దేవుడైన యెహోవా తన దగ్గరున్న జీవపు మూటలో భద్రపరుస్తాడు. ఒకడు వడిసేలతో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణాలు విసిరేస్తాడు. యెహోవా నా ఏలినవాడివైన నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమిస్తాడు. ఆ తరువాత నీవు అకారణంగా రక్తం చిందించినందుకు పగ తీర్చుకున్నందుకు మనోవేదన పరితాపం నా ఏలినవాడివైన నీకు ఎంతమాత్రమూ కలగకూడదు. యెహోవా నా ఏలినవాడివైన నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసీనైన నన్ను జ్ఞాపకం చేసుకో అంది. అందుకు దావీదు అబీగయీలతో, నాకు ఎదురు రావడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి. నేను పగ తీర్చుకోకుండా ఈ రోజున రక్తపాతం చెయ్యకుండా నన్ను వివేకంతో ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగుగాక. ఒకవేళ ఈరోజు నీవు త్వరగా నన్ను ఎదుర్కొనకపోయినట్లయితే నీకు హాని చెయ్యకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం పైన ఆనబెట్టి చెబుతున్నాను, తెల్లవారేలోగా నాబాలుకు మగవాడొకడు కూడా మిగిలేవాడు కాదు అని చెప్పాడు. ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను విన్నాను, నీ విన్నపం అంగీకరించాను, నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు అని ఆమెతో చెప్పాడు. అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి తప్పతాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకు ఆమె అతనితో ఏ మాటా చెప్పలేదు. ఉదయాన నాబాలు మత్తు దిగిన తరువాత అతని భార్య అతనితో ఆ విషయం చెప్పగానే భయంతో అతని గుండె పగిలింది. అతడు రాయిలాగా బిగుసుకుపోయాడు. 10 రోజుల తరువాత యెహోవా నాబాలును దెబ్బతీయగా అతడు చనిపోయాడు. నాబాలు చనిపోయాడని దావీదు విని నాబాలు చేసిన కీడును యెహోవా అతని తలమీదికే రప్పించాడు. ఆయన సేవకుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తుతి కలుగుగాక అన్నాడు. తరవాత దావీదు అబీగయీలను తాను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడటానికి తన వారిని పంపాడు. దావీదు సేవకులు కర్మేలులో అబీగయీలు దగ్గరికి వచ్చి, దావీదు నిన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని చెప్పారు. ఆమె లేచి సాగిలపడి, నా స్వామి ఇష్టం, నా ఏలినవాని సేవకులు కాళ్ళు కడగడానికైనా నా ఏలినవాని దాసీనైన నేను సిద్ధం అని చెప్పింది. ఆమె త్వరగా లేచి గాడిదనెక్కి 5 పనికత్తెలు వెంటరాగా దావీదు పంపిన దూతల వెంట వెళ్ళింది. దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దావీదు ఇజ్రాయేలు వాసి అహీనోయేమును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అతనికి భార్యలయ్యారు. సౌలు కూతురు మీకాలు దావీదు భార్య. సౌలు ఆమెను గల్లీము ఊరువాడైన లాయేసు కొడుకు పల్తీయేలుకు ఇచ్చాడు. 1 సమూయేలు 26 అధ్యాయము. దావీదు సౌలును 2వ ప్రాణంతో విడిచిపెట్టడం. గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి జీపు నివాసులు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా కొండలో దాక్కున్నాడని తెలియజేశారు. సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని దావీదును వెదకడానికి జీపుకు బయలుదేరాడు. సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా కొండలో దారి పక్కన దిగినప్పుడు ఎడారిలో ఉంటున్న దావీదు తనను పట్టుకోవాలని సౌలు వచ్చాడని విని గూఢాచారులను పంపి సౌలు ఖచ్చితంగా వచ్చాడు అని తెలుసుకున్నాడు. తరువాత దావీదు లేచి సౌలు సైన్యం మకాం వేసిన స్థలానికి వచ్చి సౌలు సైన్యాధిపతి నేరు కొడుకు అబ్నేరు నిద్రపోతున్న స్థలం చూశాడు. సౌలు శిబిరం మధ్యలో నిద్రపోతున్నప్పుడు సైనికులు అతని చుట్టూ పడుకున్నారు. అప్పుడు దావీదు శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలిసి ఎవరు వస్తారు అని హిత్తీయుడైన అహీమెలెకును సిరూయా కొడుకు యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. నీతో నేను వస్తాను అని అబీషై అన్నాడు. దావీదు అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు. అప్పుడు అబీషై దావీదును చూసి, దేవుడు ఈ రోజున నీ శత్రువున నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఈ ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను, ఒక్క దెబ్బతో పరిష్కారం చేస్తాను అన్నాడు. అప్పుడు దావీదు, నువ్వు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకం పొందినవాణ్ణి చంపి దోషి కాకుండా ఉండడం ఎవరివల్లా కాదు, యెహోవా మీద ఒట్టు. యెహోవాయే అతన్ని శిక్షిస్తాడు, అతడు ప్రమాదం వల్ల చస్తాడు, లేకపోతే యుద్ధంలో నశిస్తాడు. యెహోవా వలన అభిషేకం పొందినవాణ్ణి నేను చంపను, అలా చెయ్యకుండా యెహోవా నన్ను ఆపుతాడుగాక. అయితే అతని దిండు దగ్గర ఉన్న ఈటె నీలబుడ్డి తీసుకుని మనం వెళ్ళిపోదాం పద అని అబీషైతో చెప్పాడు. సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీలబుడ్డుని తీసుకుని ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడ ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు, ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. తరువాత దావీదు దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న కొండపై నిలబడ్డాడు. వీరిద్దరి మధ్య చాలా ఎడం ఉంది. అప్పుడు ప్రజలు నేరు కొడుకు అబ్నేరు వినేలా, అబ్నేరూ నువ్వు మాట్లాడతావా అని గట్టిగా కేకవేస్తే, అబ్నేరు కేకలు వేస్తూ, రాజుకు నిద్రభంగం చేస్తున్న నువ్వు ఎవరివి అని అడిగాడు. అప్పుడు దావీదు, నీకు ధైర్యం లేదా? ఇశ్రాయేలీయుల్లో నీ వంటివాడు ఎవరు? నీకు యజమాని అయిన రాజుకు నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు? నీకు యజమాని అయిన రాజును చంపడానికి ఒకడు దగ్గరగా వచ్చాడే, నువ్వు చేసిన పని సరికాదు, నువ్వు శిక్షకు పాత్రుడివే. యెహోవా వలన అభిషేకం పొందిన నీ యజమానికి నువ్వు రక్షణగా ఉండలేదు. యెహోవా మీద ఒట్టు, నువ్వు మరణశిక్ష పొందాల్సిందే. రాజు ఈటె ఎక్కడ ఉందో చూడు, అతని దిండు దగ్గర ఉన్న నీలబుడ్డి ఎక్కడ ఉందో చూడు అన్నాడు. సౌలు దావీదు గొంతు గుర్తుపట్టి, దావీదు నాయనా, ఇది నీ గొంతే కదా అని పిలిచాడు. అందుకు దావీదు, నా యజమాని, నా రాజా, ఇది నా స్వరమే. నా యజమాని దాసుడనైన నన్ను ఈ విధంగా అతడు ఎందుకు తరుముతున్నాడు? నేనేం చేశాను? నా నుండి నీకు ఏ కీడు సంభవిస్తుంది? రాజా, నా యజమాని, దాసుడనైన నా మాటలు విను. నా మీద పగ సాధించాలని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయన అర్పణ స్వీకరించి ఆయన్ను శాంతిపరచవచ్చు. మనుషులెవరైనా నిన్ను ప్రేరేపించినట్లయితే వారు తప్పక యెహోవా దృష్టిలో శాపానికి గురి అవుతారు. ఎందుకంటే వారు, నువ్వు దేశం విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించు అని నాకు చెప్పి యెహోవా సన్నిధానము నుండి నన్ను దూరం చేస్తున్నారు. నా దేశానికి యెహోవా సన్నిధానానికి దూరంగా నా రక్తం వలకనీయవద్దు. ఒకడు బయలుదేరి కొండలపై కౌజుపిట్టను వేటాడినట్టుగా ఇశ్రాయేలు రాజవైన నువ్వు పురుగులాంటి నన్ను వెదకడానికి బయలుదేరి వచ్చావు. అప్పుడు సౌలు, నేను పాపం చేశాను, ఈరోజు నా ప్రాణం నీ దృష్టిలో విలువైనదిగా ఉన్నదాన్ని బట్టి నేను నీకు ఇక ఎన్నడూ హాని తలపెట్టను. దావీదు నా కొడుక, నా దగ్గరికి తిరిగి వచ్చేయి, పిచ్చివాడిలాగా ప్రవర్తించి నేను ఎన్నో తప్పులు చేశాను అని పలికాడు. దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా దగ్గర ఉంది, పనివాళ్ళల్లో ఒకడు వచ్చి దీన్ని తీసుకోవచ్చు అన్నాడు. యెహోవా ఈ రోజున నిన్ను నాకు అప్పగించినప్పటికీ నేను యెహోవా వలన అభిషేకించబడిన వాణ్ణి చంపకుండా వదిలినందువల్ల ఆయన నా నీతి విశ్వాస్యతను బట్టి నాకు తగిన బహుమానం ఇస్తాడు. విను, ఈరోజు నీ ప్రాణం నా దృష్టిలో విలువైనది అయినట్టే యెహోవా నా ప్రాణాన్ని తన దృష్టికి మిన్నగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షిస్తాడుగాక అని చెప్పాడు. అప్పుడు సౌలు, దావీదు బిడ్డా, నీకు ఆశీర్వాదం కలుగుగాక, నీవు గొప్ప పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తావుగాక అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు తన దారిన వెళ్ళిపోయాడు. సౌలు కూడా తన స్థలానికి తిరిగి వచ్చాడు. మొదటి సమూయేలు 27వ అధ్యాయము. ఫిలిస్తీయుల మధ్య దావీదు నివాసం. తరువాత దావీదు, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిస్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలో నుండి తప్పించుకోవచ్చు అని మనసులో అనుకుని లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలిసి ప్రయాణమై మాయోకు కొడుకు గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు. దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడు, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యజ్రాయేలీయురాలైన అహీనోయాము, ఒకప్పుడు నాబాలు భార్య అయిన కర్మేలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు. దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు. దావీదు, రాజనగరలో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు అని ఆకీషును అడిగితే, ఆ రోజు ఆకీషురాజు సిక్లాగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు సిక్లాగు యూదారాజుల ఆధీనంలో ఉంది. దావీదు ఫిలిస్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం 1 సంవత్సరం 4 నెలలు. తరువాత దావీదు అతని వారు బయలుదేరి గెషూరీయుల మీద, గెజరీయుల మీద, అమాలేకీయుల మీద దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో నివసించారు. దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు స్త్రీలు ఎవరినీ బతకనీయకుండా చంపి, వారి గొర్రెలను, ఎద్దులను, గాడిదలను, ఒంటెలను, బట్టలను దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు ఆకీషు, ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు అని దావీదును అడిగితే, దావీదు, యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనియా దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము అన్నాడు. ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిస్తీయ దేశములో ఉన్నంతకాలము అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా స్త్రీలనైనా దావీదు బతకనివ్వలేదు. ఆకీషు దావీదును నమ్మాడు. దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహించుకునేలా చేశాడు. కాబట్టి అతడు అన్ని వేళలా నాకు దాసుడిగా ఉంటాడు అనుకున్నాడు. మొదటి సమూయేలు 28వ అధ్యాయము. ఆ రోజుల్లో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి, నువ్వు నీ మనుషులు నాతో కలిసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. దావీదు, నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు అన్నాడు. ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడిగా నియమించుకుంటాను అన్నాడు. ఎందోరులోని స్త్రీ దగ్గర సౌలు. సమూయేలు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి అతని సొంత పట్టణమైన రమాలో అతన్ని పాతిపెట్టారు. సౌలు చచ్చిన వాళ్లతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవా లోయలో మకాం వేశారు. సౌలు ఫిలిస్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని యెహోవా దగ్గర విచారణ చేశాడు. యెహోవా కల ద్వారా గాని, ఊరీం ద్వారా గాని, ప్రవక్తల ద్వారా గాని ఏమీ జవాబివ్వలేదు. అప్పుడు సౌలు, నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి, నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు, అలాగే, ఎందోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది అని అతనితో చెప్పారు. సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి 2 సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి రాత్రి సమయములో ఆ స్త్రీతో, మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు అని కోరాడు. ఆ స్త్రీ, అలాగే, సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చిన వాళ్ళతో ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు అని అతనితో అంది. అప్పుడు సౌలు, దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రమూ రాదు అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకుంటే ఆ స్త్రీ నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి అని అడిగింది. అతడు సమూయేలును రప్పించాలి అని కోరాడు. ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి, నీవు సౌలివి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు అని సౌలును అడిగితే, రాజు, నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడిందో చెప్పు అని ఆమెను అడిగితే, దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూస్తున్నాను అని చెప్పింది. రాజు అతడు ఏ రూపంలో ఉన్నాడు అని అడిగాడు. ఆమె దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు అని చెబితే, సౌలు అతడు సమూయేలు అని గ్రహించి సాగిలిపడి నమస్కారం చేశాడు. నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు, నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదకి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని నాకేమీ జవాబివ్వలేదు, కాబట్టి నేను ఏమి చెయ్యాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను అన్నాడు. అప్పుడు సమూయేలు, యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు, ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏమిటి? యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు, కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈరోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు. యెహోవా నిన్ను, ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిస్తీయుల చేతికి అప్పగిస్తాడు అని సౌలుతో చెప్పాడు. సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు ఎంతో కలవరపడడం చూసి, నా యజమాని, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అరిచేతలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను అని చెప్పింది. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు అని అతనితో అంది. అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలిసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు. ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులవని రొట్టెలు కాల్చి తీసుకువచ్చి సౌలుకు అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనము చేసి అక్కడ నుంచి ఆ రాత్రే వెళ్ళిపోయారు. మొదటి సమూయేలు 29వ అధ్యాయము. ఫిలిస్తీయు వారు దావీదును సిక్లాగుకు తిరిగి పంపడం. అప్పుడు ఫిలిస్తీయుల సైన్యం గుంపుగా వెళ్లి ఆపేకులో మకాం వేశారు. ఇజ్రాయేలులోని నీటి ఊట పక్కన బస చేశారు. ఫిలిస్తీయ పెద్దలు తమ సైన్యాన్ని 100 మందిగా 1,000 మందిగా సమకూర్చి పథకం ప్రకారం వస్తుంటే దావీదు అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యం వెనుక వైపున వస్తున్నారు. ఫిలిస్తీయ సేనానులు, ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు అని ఆకీషును అడిగారు. అతడు, ఇన్ని రోజులుగా ఇన్నేళ్లుగా నా దగ్గర ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు, దావీదు ఇతడే కదా, ఇతడు నా దగ్గర చేరినప్పటి నుండి ఈనాటి వరకు ఇతనిలో ఏ తప్పు నాకు కనిపించలేదు అని ఫిలిస్తీయుల సేనానులతో అన్నాడు. అందుకు వారు అతని మీద కోపగించి, ఇతన్ని నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు. యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారుతాడేమో. ఏం చేసి అతడు తన యజమానుడితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మన వాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా సౌలు 1,000 మందిని, దావీదు 10,000 మందిని హతం చేశారని ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ పాటలు పాడిన దావీదు ఇతడే కదా అని అతనితో అన్నారు. ఆకీషు దావీదును పిలిచి, యెహోవా మీద ఒట్టు, నువ్వు నిజంగా నీతిమంతుడివిగా ఉన్నావు. సైన్యంలో నువ్వు నాతో కలిసి తిరగడం నాకు ఇష్టమే. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నీలో ఎలాంటి తప్పు నాకు కనబడలేదు. అయితే పెద్దలు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నారు. ఫిలిస్తయ పెద్దల విషయంలో నువ్వు వ్యతిరేకమైనది చేయకుండా ఉండేలా నువ్వు తిరిగి నీ ఇంటికి తిరిగి సుఖంగా వెళ్ళు అని చెప్పాడు. దావీదు, నేనేం చేశాను? నా అధికారివైన రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను రాకుండా ఉండేంత తప్పు నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు నాలో నీకు ఏమి కనబడింది అని ఆకీషును అడిగాడు. అప్పుడు ఆకీషు, నువ్వు నా కళ్ళకు దేవదూతులాగా కనబడుతున్నావని నాకు తెలుసు. అయితే ఫిలిస్తయ సేనానులు ఇతడు మనతో కలిసి యుద్ధం చేయడానికి రాకూడదని చెబుతున్నారు. కాబట్టి పొద్దున్నే నువ్వు, నీతో ఉన్న నీ సైనికులు త్వరగా లేచి తెల్లవారగానే బయలుదేరి వెళ్ళిపోవాలి అని దావీదుకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దావీదు, అతని ప్రజలు పొద్దున్నే తొందరగా లేచి ఫిలిస్తీయుల దేశానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఫిలిస్తీయులు దండెత్తి యెజ్రాయేలుకు వెళ్లారు.
1 సమూయేలు 30వ అధ్యాయము. అమాలేకీయులపై దావీదు దాడి. దావీదు అతనితో ఉన్నవారు 3వ రోజున సిక్లాగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లాగు మీద దాడి చేసి దోచుకుని సిక్లాగు ప్రజలను ఓడించి ఊరు తగలబెట్టి పెద్దలను పిల్లలను అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు. దావీదు అతని మనుషులు ఆ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలు కొడుకులు కూతుర్లు చెరలోకి పోయి ఉండడం చూసి ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు. యెజ్రాయేలీయురాలు అహీనోయాము, కర్మేలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయ్యేలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులు కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికిపోయి దావీదును రాళ్ళు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమేలేకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకువచ్చాడు. నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా, తరుము, తప్పకుండా నీవు వాళ్ళను కలుసుకుని నీ వారినందరినీ విడిపించుకుంటావు అని చెప్పాడు. కాబట్టి దావీదు అతనితో ఉన్న 600 మంది బయలుదేరి బేసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు. దావీదు ఇంకా 400 మంది తరుముతూ పోయారు గాని ఆ 200 మంది అలసిపోయి బేసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతన్ని తీసుకువచ్చి భోజనం పెడితే తిన్నాడు, దాహానికి నీరిస్తే తాగాడు. వారు అతనికి అంజూరపు ముద్దను తుంచి ఇచ్చారు. 2 ఎండు ద్రాక్షాముద్దలు అతనికిచ్చారు. అతడు 3 రోజుల నుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది. అప్పుడు దావీదు, నీవు ఏ దేశం వాడివి, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అందుకు వాడు, నేను ఐగుప్తువాణ్ణి, ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. 3 రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు. మేము దండెత్తి కెరీతీ జాతి వారుండే దక్షిణ దేశానికి యూదా దేశానికి కాలేబు
దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లాగును కాల్చివేశాం అని చెప్పాడు. ఆ దోపిడీ గుంపును కలుసుకునేందుకు నీవు నాకు దారి చూపుతావా అని దావీదు అడిగితే అతడు, నేను నిన్ను చంపనని నీ యజమాని వశం చెయ్యనని దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను అన్నాడు. తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిస్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకున్న కొల్లసొమ్ముతో ఆ ప్రదేశమంతా చల్లాచెదురుగా తింటూ తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు. దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకున్నవాడు లేకపోయాడు. ఇలా దావీదు అమాలేకీయులు దోచుకుపోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు అతడు తన 2 భార్యలను కూడా రక్షించుకున్నాడు. కొడుకులు, కూతుర్లు, దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు. దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ, గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు. అలసిపోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన 200 మంది దగ్గరికి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కోవడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరికి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు. దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది, వీళ్ళు మనతో కూడా రాలేదు గనుక వారి భార్యలను, పిల్లలను తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కరలేదు, తమ భార్యా పిల్లలను మాత్రం వారు తీసుకోవచ్చు అన్నారు. అందుకు దావీదు వారితో, నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనం వశం చేసి మనకు దయచేసిన కొల్లసొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు. మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధానికి పోయినవాడికి, సామాను దగ్గర కావలి ఉన్నవాడికి ఒకటే భాగం కదా, అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా. ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాంటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరిచి నియమించాడు. దావీదు సిక్లాగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువుల నుండి నేను దోచుకున్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు. బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో, అరోయేరులో, షిష్మోతులో, ఎస్టీములో, రాకాలులో, ఎరహెమ్మేలీయుల గ్రామంలో, కేనేయుల గ్రామాల్లో, హోర్మాలో, బోరాసునులో, అతాకులో, హెబ్రోనులో, దావీదు అతని మనుషులు తిరుగులాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు. 1 సమూయేలు 31వ అధ్యాయము. సౌలు మరణం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిస్తీయులు వారిని గిల్బోవా కొండ వరకు వెంటాడి హతం చేస్తూ సౌలును, అతని కొడుకులను తరిమి యోనాతాను, అభినాదాబు, మెల్కీసువా అనే సౌలు 3 కొడుకులను చంపేశారు. యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురిచూసి బాణాలతో అతన్ని కొట్టారు. అతడు భయపడి, సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చెయ్యకుండా నీ కత్తితో నన్ను పొడువు అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే అతడు భయపడి అలా చెయ్యడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు. సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు. ఈ విధంగా సౌలు, అతని 3 కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు. లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యోర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు. తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండ మీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకుని తమ విగ్రహాల గుళ్ళల్లో ప్రజల్లో ఈ విజయవార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో 4 దిక్కులకు మనుషులను పంపారు. వారు సౌలు ఆయుధాలను అస్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బెత్సాను పట్టణపు గోడకు తగిలించారు. ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని బలిష్ఠులందరూ రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బెత్సాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు. ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు.